ఓం శాంతి. హ్యాపీ లివింగ్ సిరీస్లో బికే శివాని బయన్ వినిపించినటువంటి ట్రస్ట్ పార్ట్ 2 మనం విందాము. ఓం శాంతి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏమిటంటే, హ్యాపీనెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, కానీ అది థ్రూఅవుట్ ద జర్నీ. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో ఆ గమ్యాన్ని చేరుకునేంత వరకు ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలి. మరి మనం విశ్వాసం యొక్క టాపిక్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇందులో అసలు పరస్పర సంబంధాలలో విశ్వాసం తగ్గినప్పుడు ఏం చేయాలి. ఆ సమయంలో రిలేషన్స్ని హ్యాండిల్ చేయటం ఎలా అది తెలుసుకుందాము. విశ్వాసం అనేది సంతోషానికి ఒక పెద్ద ఆధారం వంటిది. సో వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్, ట్రస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. విశ్వాసము సంతోషానికి ఆధారం వంటిది. మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటే అంత ఈజీగా ఉండగలుగుతాం, చాలా కంఫర్టబుల్గా ఉండగలుగుతాం. ఎందుకంటే అక్కడ వేస్ట్ థాట్స్ యొక్క మార్జినే ఉండదు. మనం చేసేటువంటి సంకల్పాల్లో చాలా వరకు వేస్ట్ థాట్స్ క్రియేట్ చేస్తుంటాం. యాక్చువల్గా జరిగిందేమీ ఉండదు, కానీ వీళ్ళు ఇలా చేయరు కదా, వాళ్ళు అలా మోసపెట్టారు కదా, వీళ్ళు ఇలా అయితే అనుకోవట్లేదు కదా, వీళ్ళ ద్వారానైతే ఇలాంటిది మనకు ఎదురవ్వదు కదా, ఇలా వీళ్ళు సత్యమే మాట్లాడుతున్నారా లేక అసత్యం మాట్లాడుతున్నారా, ఏమో చెప్పలేము, వీరు అబద్ధం కూడా ఆడవచ్చు, వీళ్ళు తమ ప్రయోజనం గురిచైతే చూసుకోవటం లేదు కదా, ఇలా రకరకాల ఆలోచనలు ఉత్పన్నం అవ్వచ్చు. ఇదంతా ఒక చైన్ వలె చాలా దూరం వరకు చేరుకుంటుంది. దీంతో మనం చాలా బరువుగా అయిపోతాం. ఎంత దూరము అంటే వాస్తవానికి పూర్తి భిన్నంగా అయిపోతుంది. మరి ఏదైతే సంతోషం మనలో ఉండాలో ఆ సంతోషం అనేది కొత్తగా మనలో వచ్చేది మాత్రం కాదు, అది ఆల్రెడీ మనలో ఉంది, కానీ ఈ చైన్ ఆఫ్ థాట్స్ వలన అది లీక్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎపిసోడ్స్లో మనము రకరకాల యుక్తులను ఏవైతే వింటూ వచ్చామో అవన్నీ కూడా మన హ్యాపీనెస్ని సస్టైన్ చేయటానికి, అంటే మన సంతోషాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు నడిపించటానికి, కొత్తగా సంతోషాన్ని రచించుకోవటానికి కాదు. ఆల్రెడీ సంతోషం ఉంది, కానీ ఆ సంతోషాన్ని నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. కావున విశ్వాసం అనేది స్వయం పైన, ఇతరులపైన, పరమాత్మ పైన తప్పనిసరిగా పెట్టుకోవాలి. దెన్ ఆర్ లైఫ్ విల్ బికమ్ వెరీ సింపుల్. కేవలం ఒక్క సంకల్పం ఉండాలి, నన్ను ఎవరూ మోసపెట్టలేరు అని. ఎవరో నన్ను ఎందుకు మోసపెడతారు? వాట్ ఈస్ ద లాజికల్ రీజన్ బిహైండ్ ఇట్? ఏ రీజన్, ఏ కారణం లేనే లేదు. ఇలా అనుకుంటే లైఫ్ విల్ బి వెరీ ఈజీ, చాలా సింపుల్గా అవుతుంది. కానీ ఇక్కడ ట్రస్ట్ విషయంలో కూడా కొన్ని రాంగ్ బిలీఫ్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే అసలు ఎవరిపైనా విశ్వాసం పెట్టుకునే విధంగా లేదు అనుకుంటారు. అయినా ఎవరిపైనైనా కళ్ళు మూసుకొని విశ్వాసం పెట్టుకోకూడదు అని కూడా అంటారు. ఇది ఎలా ఉంది అంటే, అసలు కోపం చేయకుండా ఎలా సాధ్యం? కొంచెం కోపం అయితే ఉండాల్సిందే కదా అంటారు. కానీ కొంచెం కోపము, చాలా ఎక్కువ కోపము ఇలాంటి మార్జిన్స్ ఏమీ ఉండవు. కోపం ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. అలాగే ట్రస్ట్ విషయంలో ఒకవేళ మనం దేనిపైనైనా విశ్వాసం పెట్టుకుంటే ఉన్నట్లు, తగ్గించుకుంటే, కొంత డౌట్తో ఉంటే ఇంకా వారిపైన విశ్వాసం లేనట్లే. అంతేకాని ఒక కంటితో విశ్వాసం పెట్టుకొని ఇంకొక కంటితో డౌట్గా కూడా గమనిస్తూ ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్. విశ్వాసం విషయంలో ఇంకొక బిలీఫ్ సిస్టమ్ కూడా ఉంది. అదేమిటి అంటే, ఒకసారి ఎవరిపైనైనా విశ్వాసం తెగిపోయినా, నమ్మకం కోల్పోయినా, మళ్ళీ ఇంకొకసారి వారిని నమ్మటం చాలా కష్టం అనుకుంటారు. ఒకసారి ఏదైనా ముడిపడిందంటే దాన్ని మళ్ళీ విప్పలేము అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక బిలీఫే. ఆ బిలీఫ్ సిస్టమ్తో వాళ్ళని ఇక నమ్మకూడదు అని ఎన్నో రకాల ముడులు వాళ్ళ పట్ల వేసుకుంటారు. ఎన్నో విషయాల్లో వాళ్ళ పట్ల విశ్వాసం కలిగి ఉండాల్సి కూడా అలాంటి సందర్భం ఏమీ క్రియేట్ కాకపోయినా వారిపైన నమ్మకంగా ఉండనే ఉండరు. ఇంకా దాన్ని పెద్దదిగా కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఆలోచిస్తే ఒక్కసారి నమ్మకం పోతే రెండోసారి నమ్మటం ఎందుకు సాధ్యం కాదు? వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? యు టాక్ ఇట్ అవుట్, సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఇట్స్ బ్యాక్ టు నార్మల్. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు కదా. మనం ఎన్నోసార్లు వారిపైనే ఇంతకుముందు విశ్వాసం పెట్టుకున్నాం. చిన్న విషయంలో పొరపాటు జరిగిన కారణంగా ఇంకా జీవితాంతం వారిని నమ్మకుండా ఉండలేము కదా. ఏమో చెప్పలేము, ఆ సమయంలో పరిస్థితి వారికి ఆ విధంగా ఎదురై ఉండొచ్చు, వారి మనసులో ఆ సమయంలో ఏదైనా ఉత్పన్నమై ఉండొచ్చు. కానీ ఒక్క సంఘటన వలన లేక ఒక్క పరిస్థితి కారణంగా మన విశ్వాసం వారి పట్ల, ఆ సంబంధమే పూర్తిగా తెగిపోయే విధంగా అంత బలహీనంగా అవ్వకూడదు కదా. పైగా కొన్ని సందర్భాల్లో మనం చేసిన ఏదో పొరపాటు కారణంగానే వాళ్ళ విధంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు, మనం కూడా కారణమై ఉండొచ్చు కదా. మన వ్యవహారమే వారిని ఆ విధంగా చేయటానికి ప్రోత్సహిస్తూ ఉండొచ్చు కదా. కొన్ని సందర్భాల్లో అయితే అసలు యాక్చువల్గా ఏమీ ఉండనే ఉండదు, కానీ అది మన మనసు యొక్క పర్సెప్షనే కావచ్చు. దాంతో వారిని చాలా డౌట్గా చూస్తూ ఉండొచ్చు. యాక్చువల్గా మనం ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తుంటామో అలాంటి దృష్టికోణంతోనే వారిని చూస్తూ ఉంటాం. అందుకే చూడండి, ఈ ప్రపంచంలో ఏమంటారు, నమ్మకం ఏర్పరచుకోవటం అనేది చాలా కష్టము, కానీ నమ్మకాన్ని తెంచుకోవటం మాత్రం చాలా సహజము అంటారు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు ట్రస్ట్ అండ్ ఇట్ టేక్స్ ఎ సెకండ్ టు బ్రేక్ ఇట్. అంటే మనం ఒక వ్యక్తిని చాలా కాలం పరిశీలించాకే విశ్వాసం పెట్టుకుంటున్నాం. But actually we should reverse it. It should be easy to trust and very difficult to break it. Ante manam vishwasam erparchukotam chala easy kavali, aa vishwasanni tenchukotam chala kashtam avvali. Meer easily andarpaina trust ni erparchukuntu vellandi, daniki return lo meek kuda andari vaipu nundi trust tappaka labhistundi. It is the law of karma. ఇదే కర్మ సిద్ధాంతం. ఎందుకంటే ఏ ఎనర్జీని మీరు ఇతరులకి ఇస్తారో అదే ఎనర్జీ మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఒక్కోసారి నాకు నేను ఇచ్చిందే కాక ఇతరుల నుండి ఇంకేదో డిఫరెంట్గా కూడా లభించవచ్చు. దాట్స్ బికాజ్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. అది మనం ఇంకెవరికో ఇచ్చి ఉంటాం. అందుకే మనం అందరితో ఒకే లెవెల్ ఆఫ్ ట్రస్ట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ 10 మంది పైన అసలు నాకు నమ్మకం లేదు, కానీ పర్టికులర్గా ఆ వ్యక్తి పైన నాకు చాలా నమ్మకం ఉంది, మరి ఆ వ్యక్తి కూడా నా పైన అంతే నమ్మకాన్ని పెట్టుకోవాలి అని ఆశించటము, ఇది యాక్చువల్గా వర్క్ చెయ్యదు. మన నేచరే అందరిపైన నమ్మకం పెట్టుకునేదిగా ఉండాలి. ట్రస్టింగ్ నేచర్ ఉండాలి. అంటే మనం ఎంతమందిని కలుస్తామో వారందరినీ ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్గా భావించాలి. ఐఎమ్ బ్యూటిఫుల్ అని, ఎవ్రీబడి ఈజ్ బ్యూటిఫుల్ అని ఇదే సంకల్పం పెట్టుకుంటే నిజంగా ప్రతి ఒక్కరిలో ఇంత మంచితనం ఉందా అని అనిపిస్తుంది. అందరూ చాలా మంచివారు అనే సంకల్పం చేస్తూ వారిలోని మంచి విషయాలనే చూస్తూ వెళ్తే, వారిపైన నమ్మకాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఎవరిని కలుస్తామో వారికి మన నుండి మంచి వైబ్రేషన్సే అందుతాయి. ఆ మంచి వైబ్రేషన్స్ వారికి లభించటంతో ఒకవేళ వారి స్వభావం ఇంకా ఇతరులను మోసపెట్టే విధంగానే ఉన్నప్పటికీ కూడా వారు మీ కాంటాక్ట్లోకి, మీ మంచితనం యొక్క వైబ్రేషన్స్లోకి రాగానే వారు మిమ్మల్ని మాత్రం మోసపెట్టలేరు. మరి మాకు ఒక ఈమెయిల్ వచ్చింది, వెరీ ఇంట్రెస్టింగ్ ఈమెయిల్. అందులో హైదరాబాద్ నుండి రాజీవ్ మల్హోత్రా గారు రాస్తున్నారు. ఆయన చెప్తున్నారు, నాకు నా వైఫ్తో మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు మాకు 3-4 ఇయర్స్ అఫేర్ కూడా ఉండేది. మా మధ్యలో ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉండేది. నేను ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నానంటే ఆమె చాలా ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలి, మరియు బాగా గ్రో అవుతూ ఉండాలి, అంటే బాగా ముందుకు ఎదుగుతూ ఉండాలి అని. అలాగే నేను తనకి అన్ని విషయాల్లో సహకరిస్తూ వచ్చాను, అలాగే ఉన్నాను కూడా. కానీ ఇప్పుడు నా ప్రాబ్లం ఏమిటంటే, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్ని, ఇంతవరకు నా వైఫ్తో కూడా దీన్ని షేర్ చేయలేదు. ఇప్పుడు నేను లోపల ఆమె విషయంలో చాలా ఇన్సెక్యూర్గా ఉంటున్నాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, తను ఎందుకు ఇంటికి లేటుగా వస్తుంది, ఆఫీస్ పార్టీలకు కూడా ఎందుకు వెళ్తుంటుంది అని. కానీ నేను ఈ విషయం తనకు ఎప్పుడూ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఒకవేళ తను నన్ను, మీరేంటి చాలా ట్రెడిషనల్గా చాలా కన్వెన్షనల్గా అయిపోతున్నారు, ఇంతకుముందు మీరు ఇలా ఉండేవారు కాదు కదా అని అలా తను అంటుందేమో అని నేను ఎప్పుడు కూడా తనతో విషయాన్ని షేర్ చేయలేదు. దాంతో ఇంకా నేను చాలా కోల్డ్గా అయిపోతున్నాను. ఐఎమ్ రియలైజింగ్ మై ఓన్ ప్రాబ్లమ్ బికాస్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు విషయమేమీ లేకుండానే నేను ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నాను అని. ఇంకా నేను ఆమెను ఎక్కువగా నమ్మలేకపోతున్నాను అని అనిపిస్తుంది. మరి ఇక్కడ నేను తప్పు చేస్తున్నట్లా, లేక నేను ఆమెతో ఈ విషయాన్ని చెప్పడం కరెక్టా? ఒకవేళ నేను చెప్పినా ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకోదు, ప్లస్ ఈ విషయం మా రిలేషన్షిప్లో ఒక పెద్ద సమస్యగా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకు కూడా అర్థమైపోతుంది నేను చాలా కోల్డ్గా అయిపోయానని. మరి ఇది నా ప్రాబ్లం, నేనేం చెయ్యాలి? సో దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. యూనో కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే మీకు యాక్చువల్గా తెలుస్తుంది, యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అగ్రియబుల్ విత్ యూ. అంటే మీ భర్త కానీ భార్య కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో అది మీకు అంగీకారంగా లేదు అని తెలిసిపోతుంది. అప్పుడు మీరు వారిని మిస్ట్రస్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడైతే అలాంటి సమస్య లేదు, అతని అనుమానమే ఎక్కువగా ఉంది. ఇంకా ఆయన చెప్తున్నారు, నేను చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నాను, ఇంకా నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను అని. కానీ ఈ పర్టిక్యులర్ కేస్ని చూసినట్లయితే దీని సొల్యూషన్ కేవలం ఆయన వద్దనే ఉంది. ఇతని వైఫ్ ఇతనికి ఎక్కువగా హెల్ప్ చేయటానికి ఏమీ ఉండదు ఇందులో, ఎందుకంటే ఆమె ఏమీ చేయలేదు కనుక. సో ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ అజంప్షన్, ఆయనకైనా రచించుకున్నటువంటి ఊహ అది. ఒక్కొక్కసారి అనిపించవచ్చు అతనికి నిజంగా జరగవచ్చా జరగకపోవచ్చా, ఒకవేళ ఆయన ఆమెతో మాట్లాడినా పెద్దగా తేడా ఏమీ వచ్చేది ఉండదు, ఎందుకంటే ఆమె సింపుల్గా అలాంటిదేమీ లేదండి అని కూడా అనవచ్చు. ఇట్ విల్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్. అతనికి కూడా తెలుసు అసలేమీ లేదు అని. కానీ ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఏదైతే అతనిలో కూర్చుందో అది ఆయనకి సమస్యగా మారింది. దీని సొల్యూషన్ ఇంకెవరి వద్ద లేదు. ఆయన తన వైఫ్తో మాట్లాడినా ఇట్ విల్ అన్నెసెసరీ ట్రిగర్ ఆఫ్ అన్ అదర్ ఎపిసోడ్. ఎందుకంటే ఈ కేసులో అంత ఎక్కువ రిజల్ట్ ఏమీ రాదు, ఎందుకంటే వైఫ్ యొక్క అష్యూరెన్స్ ఆయన డౌట్నేమీ సమాప్తం చేయదు, ఎందుకంటే ఆమె వద్ద ప్రూవ్ చేయటానికి కూడా ఏమీ లేని లేదు. యునో షీ నీడ్స్ టు ప్రూవ్ ఇట్ నౌ. కానీ ఆమె వద్ద ప్రూవ్ చేయటానికి ఏమీ లేదు, షీ కెన్ ఓన్లీ సింప్లీ సే అలాంటిదేమీ లేదండి అని అనవచ్చు. కానీ ఇతని వద్ద చాయిస్ ఉంది, మీరు నమ్మండి తేలిగ్గా అవ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసులో ఒకవేళ వైఫ్ ఉద్యోగం మానేసినా కూడా యాక్చువల్ సొల్యూషన్ అది కానీ కాదు. ఎందుకంటే ఎర్లియర్ కేసులలో కూడా ఎప్పుడైతే వైఫ్స్ ఇంట్లో ఉండేవారో హస్బెండ్స్ బయటికి వెళ్ళేవారో అప్పుడు కూడా వైఫ్ హస్బెండ్ పైన ఇలాంటి డౌట్ పెట్టుకునేటువంటిది. ఎందుకంటే రోజంతా ఒక ఆలోచన ఉంటుంది, ఏమో ఎక్కడెక్కడికి వెళ్తుంటారో ఎవరెవరితో కలుస్తూ ఉంటారో. నౌ ఇది ఇద్దరిపైన అప్లికేబుల్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరూ వర్కింగ్ కాబట్టి ఇద్దరూ ఆలోచిస్తున్నారు ఏమో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఎవరెవరితో కలుస్తూ ఉన్నారో అని. దీనికి వైద్యము ఎవరి వద్ద లేదు, కేవలం వారి వద్దనే ఉంటుంది. ఇక్కడ తనకి తానే ప్రశ్నించుకోవాలి, ఏ కారణం వల్ల నేను ఆ వ్యక్తిని నమ్మలేకపోతున్నాను? వాట్ ఈస్ ద రీజన్ దట్ ఐఎమ్ డౌటింగ్ ద అదర్ పర్సన్? ఐ మైసెల్ఫ్ విల్ బి ఏబుల్ టు గివ్ ఎన్ ఆన్సర్. అంటే నాకు నేనే దీనికి ఒక సొల్యూషన్ని ఆన్సర్ని ఇచ్చుకోగలుగుతాను. మీకు ఎన్ని రోజులు పట్టినా సరే పదే పదే మీతో మీరు ప్రశ్నించుకోండి, వాట్ ఈస్ ద రీజన్? ఎదుటివారు అలా ఏం చేశారని దాని కారణంగా నా మనసులో ఇలా డౌట్ ఉత్పన్నమవుతుంది? ఇలా తనకి తను ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా లాజికల్ ఎక్స్ప్లనేషన్ దొరికితే మీరు దాన్ని మాట్లాడి క్లారిఫై చేసుకోండి. కానీ మీకు ఏమీ లాజికల్ ఎక్స్ప్లనేషన్ లభించటం లేదు అంటే దెన్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద అదర్ పర్సన్స్ ప్లేస్, అంటే వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచి చూసుకోండి, వారి కోణంలో మీరు ఆలోచించండి. ఒకవేళ మీ వైఫ్ మీ గురించి అలానే ఆలోచిస్తే మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? మీరు ఒకవేళ కన్విన్స్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? ఒకవేళ మీకు ఏ రీజన్ లభించడం లేదు, ఒకవేళ తను ఏమాత్రం అలాంటి తప్పుడు యాక్షన్ చేయలేదు అంటే, దెన్ వై ఆమ్ ఐ డౌటింగ్? దట్స్ మై నెగటివిటీ, నా లోపల ట్రస్ట్ యొక్క బలహీనత ఉన్నట్లు. ఎదుటివారి తప్పు ఏమీ లేదు. ఇంకా ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే, ఒకవేళ అతను తన భార్యకి చెప్పినా హిజ్ వైఫ్ హ్యాజ్ నథింగ్ టు ప్రూవ్, ఇంకా వారి మధ్య దూరం పెరుగుతుంది. అట్ ఎ పాయింట్ పర్సన్ కెన్ సే మీ చాయిస్, మీరు నమ్మాలంటే నమ్మండి, నమ్మలేను అంటే నమ్మకండి అంటారు. నేనైతే ఇలాగే ఉంటాను అని చెప్తారు. మరి ఎంతకాలం మీరు నమ్మరు? ఎంతకాలం మీరు నమ్మరో మీకు మీరే లోపల కృంగిపోతూ ఉంటారు. కానీ యాక్సెప్ట్ చేయండి, ఏదైతే డౌట్ యొక్క బీజం పెరుగుతూ ఉందో, అంటే అనుమానం యొక్క బీజం పెరుగుతూ ఉందో, దానిని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తొలగించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమీ లేకపోయినా ఇప్పుడు అది జరిగే అవకాశం ఉంది. ఇంకా ఇద్దరి మధ్య స్నేహం తగ్గి ఇతరులతో స్నేహం చేయటం మొదలు పెడతారు. ఇంకా ఇంటికి వెళ్ళి చేసేదేముంది అనుకుంటారు. అవే విషయాలు, అవే గొడవలు, నాతో అయితే సరిగా మాట్లాడి మాట్లాడరు కదా. అంటే ఏమీ తప్పు చేయటం కాదు, బట్ షీ విల్ స్టార్ట్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ ద ఆఫీస్. తను ఇంకా ఎక్కువ సమయం ఆఫీస్లో గడపటానికి ఇష్టపడుతుంది, ఎక్కువగా సోషలైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదు కదా అనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతనికి కూడా అలాంటి అనుభవమే కలగవచ్చు. ఆయన కూడా ఇంకా వేరే వారితో స్నేహం చేసి వారితో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వారు ఎమోషనల్లీ బెండ్ అవుతారు కదా ఇతరుల వైపు. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ బీజాన్ని పెంచకూడదు. ఇంకా రియలైజ్ అవ్వాలి, నా లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అని. ఇక్కడ ఆయన ఆల్రెడీ దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఆల్రెడీ డన్. అంటే ఆయనకి ఏదో రాంగ్ తనలోనే జరుగుతుంది అని అనిపిస్తుంది. ఈ ఈమెయిల్తో ఆయన రియలైజ్ అవుతున్నట్లుగా కూడా రాశారు. అసలు ఏమీ లేదు, ఇది నా అనుమానమే అనిపిస్తుంది అని కూడా ఆయన ఫీల్ అవుతున్నాడు. తనతో తాను మాట్లాడుకోవాలి, ఇది నా కొరకు చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అని. దీనిపైన చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి, నా జీవితం అంతా దీనిపైన ఆధారపడి ఉంది అని తనకి తాను చెప్పుకోవాలి. నేను నా అనుమానం కొరకు ఈ సంబంధాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నానా? నా సంతోషాన్ని పూర్తిగా త్యాగం చేయటానికి రెడీగా ఉన్నానా? ఇలా మాట్లాడుకోవాలి. అంటే తనకి తాను ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అంత చేసిన తర్వాత కూడా మీకు సంతృప్తిగా అనిపించటం లేదు అంటే ఇంకా వెళ్ళి ఆమెతో మాట్లాడండి. ఒకవేళ మీరు ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో, అంటే ఇక్కడ మీ ఉద్దేశం చాలా పాజిటివ్గా ఉండాలి. ఒకటేమో డౌట్తో మాట్లాడటం, నేను నీతో మాట్లాడాలి, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉందా, నీవు లేట్గా ఎందుకు వస్తూ ఉన్నావు, పార్టీలకు వెళ్ళే అవసరం ఏముంది. ఇది అటాకింగ్ మోడ్, అంటే మీరు ఇతరులపైన దాడి చేస్తున్నట్లు. మీరు ఇతరులకు నేను మిమ్మల్ని చెక్ చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు, యునో యు ఆర్ రాంగ్ అని చెప్తూ ఉన్నట్లు. ఇంకొకటేమో పాజిటివ్ ఇంటెన్షన్, అదేంటంటే నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానవు, నీ ద్వారా ఏం తప్పు జరగలేదు, అసలేమీ నువ్వు తప్పు చేయలేదు, నువ్వు చాలా హార్డ్ వర్కింగ్, కానీ నాకెందుకో ఇలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది, ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ. అలా మీరు అడిగారనుకోండి, అప్పుడు ఇంకా మొత్తం యాటిట్యూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంక అక్కడ వైఫ్కి కూడా హస్బెండ్కి హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే సంభాషణ చేసే ముందు మీ ఉద్దేశాన్ని సరిచేసుకోవాలి. ప్రాబ్లం అక్కడ లేదు, ఇక్కడ నాలోనే ఉంది అనేది ఆయన తన వైఫ్ ముందు యాక్సెప్ట్ చేయాలి. సి యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, బట్ యు నో యు ఆర్ మై పార్ట్నర్ అండ్ నీవు నా పార్ట్నర్వి కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఎదురైంది. సో ఇక్కడ నాకు హెల్ప్ చేయగలిగేది ఒకే ఒక్క వ్యక్తి, అది నీవే. యు ఆర్ మై ఫ్రెండ్. బయట ఇంకెవరితోనో వెళ్ళి ఫ్రెండ్గా మాట్లాడడం కన్నా మంచిది ఏంటి అంటే మీ వైఫ్నే మీరు ఫ్రెండ్గా చేసుకోవటం. ఫ్రెండ్షిప్ యొక్క రిలేషన్షిప్ని పార్ట్నర్స్లో డెవలప్ చేసుకుంటే దెన్ యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఫ్రెండ్. అండ్ యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇంకెవరో ఫ్రెండ్ అవసరమే లేదు. యువర్ పార్ట్నర్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ బిఫోర్ బీయింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. హీ ఆర్ షీ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. సహధర్మచారిని సంబంధం కన్నా ముందు మీ లైఫ్ పార్ట్నర్ మీకు బెస్ట్ ఫ్రెండ్గా కావాలి. మామూలుగా కూడా అంటారు కదా, భార్యాభర్తల మధ్య మాటలు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరు వెళ్ళటానికి ఉండదు అని. కానీ ఒకవేళ ఒకరికొకరు మాట్లాడుకోలేని స్థితిలో ఉంటే అప్పుడు ఇంకెవరో ఫ్రెండ్ యొక్క అవసరం ఏర్పడుతుంది. మరి ఈ కేసులో ఇలా ప్రాబ్లం ఏమీ యాక్చువల్గా లేకపోయినా కూడా మిస్ట్రస్ట్ ఏర్పడుతున్నట్లుగా చూస్తూ వచ్చాం. ఇంకొక ఈమెయిల్ కూడా వచ్చింది. ఇట్స్ అమేజింగ్, ఒక 11th class స్టూడెంట్ రాసింది అది. అందులో ఆయన చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే 9th class ఉన్నానో అప్పుడు ఒక చెడు అలవాటులోకి పడిపోయాను. ఎందుకంటే మా మమ్మీ ఒక చోట వైస్ ప్రెసిడెంట్గా, ఇంకో చోట ఇంకొక పొజిషన్లో, విదేశాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఫాదర్ కూడా చాలా బాగా ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నారు. సో ఐ హావ్ గాట్ ఎ యంగర్ బ్రదర్. ఇంకా మా ఇద్దరిని ఒక మేడ్ ఇంట్లో చూస్తూ ఉండేటువంటి వారు. నా సాంగత్యం ఎలా ఉండేదంటే నేను చెడు మార్గం వైపుకి వెళ్ళిపోయాను. డ్రింక్స్కి కూడా అలవాటు పడ్డాను. ఇంకా చాలా నెగిటివిటీ అలవాటైపోయింది. మా మమ్మీకి ఈ విషయం తెలిసే వరకు నేను చాలా డీప్గా వెళ్ళిపోయాను. నేను మా అమ్మతో తరచుగా మాట్లాడకపోయినా కానీ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన తన పేరెంట్స్ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నాడు. యూజువలీ ఏమవుతుంది, పిల్లలు పేరెంట్స్ పట్ల నెగిటివ్గా అవుతూ ఉంటారు. కానీ అతను చెప్తున్నారు, ఎప్పుడైతే మా మదర్కి ఈ విషయం తెలిసి నాతో మాట్లాడారో అప్పటికి నేను 10th exams దగ్గరగా ఉన్నాను. తర్వాత నా రిజల్ట్స్ వచ్చాయి. నా రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదు. మా అమ్మ నాతో మాట్లాడాక నా రిజల్ట్స్ అంత తక్కువగా వచ్చాక నేను బాగా రియలైజ్ అయ్యాను. నా రిజల్ట్స్ ఇప్పుడే ఇంత తక్కువగా ఉంటే ఇంకా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని బాగా ఆలోచించాను. నేను ఇంతకుముందు చాలా ఇంటెలిజెంట్గా ఉండేవాడిని. ఇప్పుడు నేను మంచిగా అయిపోయాను. అంటే ఎప్పుడైతే మా మదర్ నాతో బాగా మాట్లాడి నాకు విషయం అంతా చెప్పారో అప్పుడు ఇంకా నేను అంతా విని మారిపోయాను. చాలా మంచిగా అయిపోయాను. కానీ మా మమ్మీకి ఇప్పటికీ నా పైన నమ్మకం ఉండదు. నేను మారిపోయాను అని ఎంత తెలియచేసినా కూడా తను మాత్రం నన్ను ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ పూర్తి ప్రాసెస్లో నాకు ఎవరి హెల్ప్ యొక్క అవసరం కూడా ఏర్పడలేదు. ఎందుకంటే మా మదర్ నాకు చాలా బాగా కౌన్సిల్ చేసి చెప్పారు. అండ్ నౌ వెన్ ఐఎమ్ బికమింగ్ గుడ్, అంటే నేను మారిపోయి మంచిగా అవుతూ ఉంటే, నేను మంచి పనులే చేస్తూ ఉంటే, నాకు ఈ తప్పో ఒప్పో కూడా తెలీదు. కానీ మా అమ్మ రాత్రి 11 వరకు ఇంటికి రావాలి అంటే నేను అది ఒప్పేసుకున్నాను. అలా చెయ్యకూడదు, ఇలా డ్రింక్స్ చెయ్యొద్దు, డ్రింక్ చేయడం తప్పు అని చెప్తే అది కూడా చేయట్లేదు. నా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పేశాను. కానీ మా అమ్మ నన్ను ఇప్పుడు నమ్మటం లేదు. ఇప్పుడు ఆ ట్రస్ట్ని నేను మళ్ళీ తిరిగి ఎలా గెయిన్ చేసుకోవాలి? నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంకా తను ఎలాగో నమ్మట్లేదు కాబట్టి నేను మళ్ళీ ఆ రాంగ్ వేలోనే వెళ్తే మంచిగా ఉంటుంది కదా అని. మరి ఇదొక టిపికల్ కేస్. ఇక్కడ విశ్వాసం తెగిపోయింది. తెగిపోయిన విశ్వాసాన్ని ఆ అబ్బాయి మరలా బాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కూడా ఎలాంటిది అంటే ఇందులో ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ మధ్య వింటున్నాము పేరెంట్స్ డిటెక్టివ్స్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు అని, లేదా డిటెక్టివ్స్ని హైర్ చేసుకుంటున్నారు అని. ఆ డిటెక్టివ్స్ ఆ పిల్లల వెనక రోజంతా సీక్రెట్గా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రి ఒక ఫోన్ కాల్ చేసి ఆ పేరెంట్స్కి పూర్తి రిపోర్ట్నంతా కూడా ఇస్తారు. మీ అబ్బాయి లేక మీ అమ్మాయి ఈ రోజంతా ఇక్కడిక్కడికి వెళ్ళారు, ఫలానా వారితో కలిశారు, ఇంత సమయం వీరితో స్పెండ్ చేశారు, ఇంత సమయం ఇక్కడ ఆగిపోయారు, ఇలా వాటెవర్ ద చైల్డ్స్ ఎంటైర్ డే రొటీన్ ద డిటెక్టివ్ ఈజ్ సపోజ్ టు టెల్ ద పేరెంట్స్. అంటే ఆ పిల్లల రోజంతటి దినచర్యను ఆ డిటెక్టివ్ గమనించి తల్లిదండ్రులకు తెలియజేస్తాడు. ఇది కూడా బాగా ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, ఎవరైతే డిటెక్టివ్కి ఇచ్చుకోగలిగే అంత ఎక్కువ ధనం కలిగి ఉంటారో వాళ్ళు అలా పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో సంపాదించిన డబ్బుతో ప్రేమాభిమానాలు ఎలాగో పెరగటం లేదు, కావున ఆ ధనాన్ని ఈ విధంగా ఉపయోగించాల్సి వస్తుంది. కానీ చూస్తే పేరెంట్స్ ఒక పిల్లవాడిని డైరెక్ట్గా ఈ రోజంతా ఎలా గడిచింది బాబు అని అడగలేకపోతున్నారు. ఒకవేళ వారు చెప్పినా ఆలోచిస్తూ ఉంటారు, సత్యం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో, ఏమో నమ్మాలో నమ్మొద్దో అనుకుంటారు. మరి దాని కొరకు ఒక థర్డ్ పర్సన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ షోస్ వేర్ వీఆర్ హెడింగ్, మనం ఎటువైపు వెళ్తున్నాము అనేది ఇది తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కన్నా ఇంకా బ్యూటిఫుల్ ప్యూర్ రిలేషన్షిప్ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఇప్పుడు ఈ అబ్బాయి కేసులో అతను కొంచెం ఆలోచించాలి. అమ్మనైతే మార్చలేం కదా. హీ కాంట్ గో అండ్ టెల్ హర్ మదర్ దట్ యు నో యు స్టార్ట్ ట్రస్టింగ్ మీ, అంటే నువ్వు నన్ను నమ్మాలమ్మా నేను మారిపోయాను అని అలా వెళ్ళి చెప్పలేడు కదా. ట్రస్ట్ విశ్వాసం అనేది డిమాండ్ చేస్తే లభించదు. మీరు ఎవరితో అయినా చెప్పండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని, అస్సలు అది సాధ్యమే కాదు. అది ఇతరుల చాయిస్, మిమ్మల్ని నమ్మాలా వద్దా అనేది ఇతరుల చాయిస్. వాళ్ళ అమ్మ అతనికి కొన్ని మంచి విషయాలు చెప్పి లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు సర్టెన్ కండక్ట్ అని అన్నారు. అంటే ఈ రకమైన పద్ధతుల్లో నీవు జీవితాన్ని కొనసాగించు అని వాళ్ళ అమ్మ చెప్పారంతే. కానీ ఇప్పుడు ఇతని చాయిస్, అమ్మ చెప్పినటువంటి విషయాన్ని తను తన ఇష్టానుసారంగా చెయ్యాలా వద్దా అని ఆలోచించడం అతని యొక్క చాయిస్. ది థింగ్ ఈజ్, ఎప్పుడైతే మనం ఒకటి చెయ్యాలనుకుంటామో లెట్ అస్ అండర్స్టాండ్ దట్ వీ చూజ్ ఇట్, నేను ఎంచుకొని చేస్తున్నాను అనేది గుర్తుంచుకోవాలి. లెట్స్ నాట్ ట్రై అండ్ టెల్ అదర్ పీపుల్ దట్ మీ కొరికే చేస్తున్నాము అని, బికాజ్ వీఆర్ నాట్ రియల్లీ. మనం అది చేసి తర్వాత వాళ్ళకి మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాము అని అలా కుదరదు. ఎందుకంటే మనం ఎవరికోసమో ఏది చెయ్యం. ఒకవేళ నేను చెప్పినా ఇది నేను మీకోసమే చేస్తున్నానని, మీకు మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నానని అలా చెప్పినా కానీ అప్పటికీ కూడా నేనే అది చూస్ చేసుకున్నాను కదా. అయినప్పటికీ అది నా చాయిసే. మీరు నన్ను ఫోర్స్ఫుల్గా ఏదైనా చేయిస్తే అప్పుడు అనుకోవచ్చు, అయినా ఎవరూ ఇతరులతో ఫోర్స్ఫుల్గా ఏది చేయించలేరు. అంటే ఇలా రోజంతా ఇతరులకు చెప్తూ ఉండటము, కొంతమంది ఉంటారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను మీకోసం చేశాను, నేను మీరు చేయడం వల్లనే చేశాను, నేను మీకోసమే ఇలా చేశాను అలా చేశాను అని. కానీ ఇది సత్యం కాదు. భలే ఇన్స్ట్రుమెంట్ అదే అయినా సరే మనం మన కొరకే చేస్తున్నాం. ఇలా చెయ్యటం మనకి నచ్చింది కాబట్టి మనం వాళ్ళ కోసం ఆ విధంగా చేస్తున్నాం. ఐ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో దిస్ ఈజ్ మై చాయిస్ అని, నౌ ఐ హ్యావ్ టు లివ్ దాట్ వే, అంటే ఇది నా చాయిసే అని మనం అర్థం చేసుకుంటే ఇంకా మనం అలాగే జీవించాలి. ఒకవేళ అబ్బాయి నేను రాత్రి 11 గంటల వరకు మా అమ్మ కారణంగానే తొందరగా వస్తున్నాను అని అనుకుంటే అతనికి మనసులో ఐడియా నచ్చదు. అతనికి లోపల ఒక చాయిస్ ఉంటుంది, ఇంకా నేను 1 గంటకు వచ్చినా కూడా పర్వాలేదులే అని. బట్ దట్స్ నాట్ ద సొల్యూషన్. మీరు స్వయమే చూజ్ చేసుకోండి. ఇది చేసి మీరు మీ అమ్మకి ఏదైనా ఇస్తున్నారు అని అనుకుంటే, లేదా మీరు మీ అమ్మని సంతోష పెడుతున్నారు అనుకుంటే, ఇది మీరు చూజ్ చేసుకున్నదే అనేది గుర్తుంచుకోండి. మీరు చూజ్ చేసుకున్నారంటే అది మీ డెసిషన్, మీ నిర్ణయం అది. మరి మీ డెసిషన్ని మీరు రిగ్రెట్ చేయకండి, అది మీ డెసిషన్ కదా. అలాగే మా అమ్మ ఒకవేళ నన్ను ఇంకా నమ్మకపోతే నేను మళ్ళీ ఇంతకు ముందులాగే అవుతానని అలా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది అన్నెసెసరీగా లోపల ఫ్రస్ట్రేషన్ని పెంచుకోవటమే. మీరే ఎంచుకున్నారు 11 ఇంటికల్లా ఇంటికి వచ్చేసేయాలి అని, మీరే అనుకున్నారు డ్రింక్స్ కూడా తీసుకోవద్దు అని, అది కూడా మీకు మంచిది కాదు అని మీరే ఎంచుకున్నారు. అది ఏ కారణంగా మీరు చూస్ చేసుకున్నా సరే, అది మీ అమ్మ కారణంగా అయినా సరే, కానీ అది మీరు ఎంచుకున్నదే. ఇప్పుడు మీ అమ్మ మీ పైన నమ్మకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆమెకు కొంచెం సమయం ఇవ్వండి. ఎందుకంటే మరి మీరు కూడా కొన్ని కొన్ని తప్పులు చేశారు కదా ఇంతకుముందు. ఆమె యొక్క అపనమ్మకానికి ఒక కారణం ఉంది కదా. వితౌట్ రీజన్ ఆమె మిమ్మల్ని నమ్మకుండా ఉండడం అయితే కాదు కదా, రీజన్ ఉంది కదా. కానీ మీరు ఆమె కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే జస్ట్ గో అండ్ డూ ఇట్ అన్కండిషనల్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ మీరు మారిపోగానే వెంటనే ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మాలి అని కాదు. ఎదుటి వ్యక్తికి మీరు టైం ఇవ్వండి. మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో మీరు అది చెయ్యండి. మీరు బాగా అర్థం చేసుకోండి, నేను తాగకుండా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు అది చెయ్యండి. అంతేకాని ఎవరో చెప్పారు వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను కానీ వాళ్ళేమో నన్ను నమ్మనే నమ్మట్లేదు, నేను తాగట్లేదు అంటే ఇంకా నా పైన విశ్వాసం లేదు కాబట్టి నేను ఎందుకు మారాలి అని మళ్ళీ తాగేసేయటం, అలా కాదు. దట్స్ నాట్ ద సొల్యూషన్. యూ రిమైన్ ఇన్ దట్ పాజిటివ్ స్టేట్ అండ్ కంటిన్యూ డూయింగ్ ఇట్ అండ్ వెయిట్ ఫర్ హర్ టు చేంజ్. అంటే ఇక్కడ అన్కండిషనల్ ట్రస్ట్, అన్కండిషనల్ లవ్ ఉండాలి. మనం మంచి చేస్తూ ఉంటే ఆటోమేటికల్గా ఆ విశ్వాసం బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి సంబంధాలు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే, నాకు ఏదైనా ఇతరుల నుండి లభిస్తేనే నేను వాళ్ళకి ఇస్తాను అనుకుంటారు. నాకు మీ నుండి ప్రేమ లభిస్తే నేను మీకు ప్రేమని ఇస్తాను. మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను. కీప్ ఆన్ వెయిటింగ్. ఇలాగే ఎదురు చూడండి, అది ఏనాటికి పూర్తి కాదు. ద సింప్లెస్ట్ థింగ్ ఇస్ మీరు ఇస్తూ వెళ్ళండి. కొంచెం కూడా తీసుకోవాలని ఆశించకుండా ఇస్తూ వెళ్ళండి. లా ఆఫ్ నేచర్, మీరు ఏది ఇస్తారో అది మీకు తిరిగి తప్పనిసరిగా లభిస్తుంది. మీరు రెస్పెక్ట్ని ట్రస్ట్ని ఇస్తూ వెళ్తే మీకు రిటర్న్ బ్యాక్ రెస్పెక్ట్ ట్రస్ట్ అన్నీ లభిస్తాయి. మరి ఇది కూడా గుర్తుంచుకోవాలి, నేను రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నాను? ఎందుకంటే నాకు బాగనిపిస్తుంది కాబట్టి నేను ఇస్తున్నాను. అంతేకాని నేను రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు కూడా నాకు ఇవ్వాలి. నేను ఇంత రెస్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు నాకు తిరిగి రెస్పెక్టే చేయలేదు, అలా కాదు. మరి మీరు ఇతరుల నుండి రెస్పెక్ట్ తీసుకోవడానికే ఇస్తున్నట్లా? మీకు వారితో రెస్పెక్ట్గా మాట్లాడడం నచ్చింది కాబట్టి ఇస్తున్నట్లా? ఇదేదైతే మనం పర్సనల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవటం ఉందో మన థాట్స్ లేక మన యాక్షన్స్ విషయంలో, దిస్ కెన్ లీడ్ మై లైఫ్ వెరీ సింపుల్ అండ్ ఇట్ కెన్ మేక్ మై లైఫ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. మన ఆలోచనలను బిహేవియర్ని మనమే చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను మార్చుకున్నాను, వాళ్ళు అలా చేస్తే నేను ఇంకా మారిపోతాను, అలా కాదు. మై బిహేవియర్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ అదర్ పర్సన్స్ బిహేవియర్. అంటే మన స్వభావ పరివర్తన ఇతరుల స్వభావం పైన ఆధారపడి ఉండకూడదు. దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై బిహేవియర్. యూ కెన్ బి వాట్ యు వాంట్ బట్ ఐ విల్ బి వాట్ ఐ వాంట్. అంటే మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలా మీరు ఉండొచ్చు, నేను ఎలా ఉండాలి అనుకుంటే అలా నేను ఉండొచ్చు. నేనున్నటువంటి విధానానికి నా డెసిషన్సే ఆధారం. సో దిస్ ఇస్ ద వే ఐ బికమ్ ద మాస్టర్ ఆఫ్ మై డెస్టినీ అండ్ మై ఓన్ సెల్ఫ్. అంటే ఈ విధంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవడం వలన మనం చేసే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి కర్మ విషయంలో వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తూ ఉండటం వలన మనం మన యొక్క డెస్టినీకి యజమానిగా, మన సెల్ఫ్కి కూడా మాస్టర్గా అవుతాం. ఓం శాంతి.